ఈశ్వరుడు ఏం చెప్పాడు, నువ్వు ఎన్ని గొప్ప భవనములలో బ్రతికినా, ఎంత భోగములు అనుభవించినా, నువ్వెంతటి కీర్తి పొందినా, నువ్వెంత పండితుడైనా, పండిట్టైనా, బ్యాండిట్ అయినా, పామరుడైనా, ఇంకోడైనా, విజ్ఞాని అయినా, చివరికి ఇక్కడికి రావాలి. ఇక్కడ పక్షపాతం లేదు. పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా ఆదరించడానికి, అందరినీ సమానంగా స్వీకరించడానికి, అందరికీ కైవల్యం ఇవ్వడానికి నేను ఇక్కడ చేరాను అని ఈశ్వరుడు శ్మశానంలో చేరాడు. అంటే మన మీద ఎంత ప్రేమ అండి. చివరికి అక్కడికి వెళ్ళాక విశ్రాంతి లభించాలిగా. శివుడు కాకుండా అక్కడ ఇంకెవరైనా ఉంటే ఆ చచ్చిన వాడికి విశ్రాంతి ఉండదట. అదే ఈశ్వరుడు శ్మశానంలో ఉంటే కాసేపు ఈ చచ్చిన వాడి ఆత్మకి అంతో ఎంతో శాంతి కలుగుతుంది. లోకంలో ఉన్న ప్రాణులకు శాంతి సౌఖ్యం ఇవ్వడానికి అక్కడ చేరాడు ఆయన. నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అక్కడికి చేరాడు. కులమతాలు, స్త్రీ నపూంసక పురుషాది భేదములు లేకుండా రాజైనా కింకరుడైనా అక్కడికే చేరాలి. ఇలా అందరినీ సమానంగా ఆదరించే స్థలం శ్మశానం. ఇప్పుడు మన శరీరాన్ని చితిలో పెట్టారు, తగలబెట్టారు. కాలిపోయిన తర్వాత ఏమవుతుంది? పిడికిడు బూడిద అవుతుంది. ఈ బూడిదని ఎవడన్నా పూసుకుంటాడా? ఎవడికోడే ఫేస్ పౌడర్లు, రకరకాల ఫేస్ పౌడర్లు తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఒళ్ళంతా పూసుకుని మేకప్ చేసుకుని వస్తున్నారు. కానీ ఈశ్వరుడు, నువ్వు కాలిపోయావా నాయన, బూడిదైపోయావా? పోన్లే, నీ బూడిదని నా ఒంటికి పూసుకుంటాను అని ఆ చచ్చిన వాడి చితాభస్మం ఒంటికి పూసుకుని ఆయన పూసుకోవడంతో వాడి పాపాలు పోతాయి కనుక వాడికి కైలాసం ఇస్తున్నాడు. ఈ చితాభస్మమును తనకి లేపనముగా స్వీకరించి వాడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎవడు అనుగ్రహిస్తాడలా? ఈ చచ్చిన తర్వాత ఈ పుర్రెల్ని, ఈ ఎముకల్ని బాబోయ్ అని ల్యాబ్లో పెట్టి పరిశోధనకు వాడతారు, కానీ ఇంట్లో ఎవడన్నా పెట్టుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. ఏమండి మా ఆయన లేకపోతే నేను వండలేను అంటుంది ఈవిడ. కానీ చచ్చిన తర్వాత ఈ మొగుడు ఎముకల్ని ఇంట్లో పెట్టుకు పూజిస్తుందా? బీరువాలో పెట్టుకోదు. ఆయన విడి విడిచిపెట్టిన వీరునామా కాగితాలు, దస్తావేజులు ఆయన నగలకి బీరువా. కానీ పాపం ఆయన ఎముకలకి కానీ, ఆయన పుర్రికి కానీ ఎవడైనా బీరువా ఇస్తాడా, లాకర్ కేటాయిస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఏమండి మా ఆయన లేకపోతే వండలేను, లేకపోతే మా ఆవిడ లేకపోతే వండలేను. ఆవిడ లేకపోతే ఎలాగండి? ఆవిడ నాకంటే ముందు పోతే నాకు కాఫీ ఎవడిస్తాడు? నేను గుండు చేయించుకుంటే నా పిల్లకెక్కలో పువ్వు ఎవరు పెడతారు అని ఈ మధ్యన ఒక ఆయన బెంగ, ఆయన పిల్లలు లేరట. నాకంటే మా ఆవిడ ముందు వెళ్ళిపోతే రేపు పొద్దున నా పిల్లకలో పువ్వు ఎవరు పెడతారండి, పిల్లకి ఎవరు లాగుతారండి, బట్టలు ఎవరు ఇస్తారండి అని బెంగ. నిజంగా జరిగినది చెప్తాను, నేను ఇద్దరు ఏమీ అచ్చొక్కలేదు. ఈ మధ్యలో హైదరాబాద్లో దంపతులు వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఇద్దరు ఒకరంటే ఒకరు ఎంతో ఆత్మీయతతో ఉంటారు. రేపు పొద్దున ఈవిడ ముందు పోతే ఈ నేను ఎలా ఉండానని ఈయన బెంగ, ఒకవేళ ఆయన వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను ఆవిడ. ఎవరి బెంగలు ఉట్టి బెంగలే తప్ప వెళ్ళిపోయినంత మాత్రం చేత వీళ్ళు వెళ్ళిపోతారు. ఒక్క రెండు రోజులు మొత్తం ఎవరు పక్కకి చెవిడి వస్తారు. మూడో రోజు నుంచి మామూలే. ఆ క్షణమే ఒక క్షణకాలం బెంగుంటుంది, కానీ తర్వాత శుభ్రంగా ఏమండో అంటూనే ఉంటుంది. ఈవిడ చెవుడు కాఫీ తాగుతుంది, ఇదే అంటాడు, పక్కకి వెళ్ళి కాఫీ తాగొస్తాడు, ఈయన పాలు తాగొస్తాడు. ఏదో ఒకటి తాగకుండా తినకుండా ఉంటాడా? మన ఇద్దరం కలిసి వా ఇడ్లీ తినేవాళ్ళం. ఇప్పుడు వా ఇడ్లీ నేను ఒక్కదాన్ని తినవలసి వస్తుందని బెంగొస్తుంది అంతే అప్పుడు ఆవిడికి. కాబట్టి ఎవరి కోసం ఎవరు ఉండరు. ఎంత ప్రేమతో ఈ భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకున్న వీళ్ళు ఈ భర్త తచ్చాక ఆ ఎముకలు కానీ, ఆ చితాభస్మం కానీ, ఆ పుర్రి కానీ మాట వరసకి ఇంటికి తెస్తారా, బీరువాలో పెడతారా, పూజాగృహంలో పెడతారా, ఎక్కడ పెట్టరు. ఈ శరీరమునకు గౌరవం ఇచ్చేవాడు ఒక్కడు లేడు తచ్చాక. భార్య భర్తకి ఇవ్వదు, భర్త భార్యకి ఇవ్వడు. ఒకవేళ ఇద్దామన్నా కుదరదండి, ఏమండి ఒక రెండు రోజులు మా ఆయన్ని ఇంట్లో ఉంచండి అంటే ఆ రెండు రోజుల తర్వాత పురుగులు పెట్టి కంపు వచ్చి చూడలేము మనం, జుగుప్స కలుగుతుంది. అసలు మన శరీరమే మనం చూడలేమే. యాక్సిడెంట్ అయ్యి కాలు పగిలిపోతే ఆ రక్తం ఓడుతున్న కాలును చూసి మనకి మనమే తట్టుకోలేకపోతున్న వాళ్ళని చూసాం కదా మనం. కాబట్టి పార్వతి ఏమన్నది ఇక్కడ, ఈ శరీరం మీద ఎవరికీ వ్యామోహం ఉండదు శరీరం విడిచిపెట్టాక. అటువంటి దరిద్రపు శరీరాన్ని, వ్యామోహరహితమైన శరీరాన్ని గౌరవించి దగ్గరకి తీసుకుని శ్మశానవాసి అయి తగలబెట్టేదాకా ఉండి ఆ ఎముకలని, ఆ పుర్రుని, చితాభస్మాన్ని స్వీకరించి వీరిని అనుగ్రహించే నిత్య కైవల్యదాత కేవలం శంకరుడు మాత్రమే. అందుకని ఆయన శ్మశానంలో ఉంటున్నాడు. దారుణ వైరాగ్యమే చివరికి మిగిలే సత్యమని చెబుతున్నాడు. చెట్ట చివరికి దృశ్యమైన వస్తువు నశిస్తుంది, యద్దృశ్యం తన్నశ్యమని చాటుతున్న మహాత్ముడు ఆయన. అటువంటి ఈశ్వరుణ్ణి తెగడతావా? ఆయనని గురించి ఇంకొక ముక్కన్నావంటే తంతాను అని ఏదో అనబోతూ అంటే జయా విజయుల్ని పిలిచి పార్వతి వీణి మెడబొట్టు గంటండింది. అప్పుడు ఆ బ్రహ్మచారి మాయమైపోయాడు. సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్ నిత్యము చూచి ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమల్ వీక్షించం తరళాక్షయం మనమునో వ్రీడా ప్రమోద క్షమాదాక్షిణ్యంబులు సందడింప నిలిచం తత్సన్నిధానంబున. వెంటనే ఈశ్వరుడు ఆ బ్రహ్మచారి కాస్త ఈశ్వరుడిగా మారిపోయి సాక్షాత్కరించి ప్రేమతో చూచాడు. హిమాలయ పర్వత పుత్రికని ప్రేమతో చూడగానే ఆవిడ కూడా సిగ్గుపడిపోయి దగ్గరకు వచ్చింది. ఏకకాలంలో ఆవిడ దగ్గర దాక్షిణ్యం ప్రమోదం వ్రేడ ఇన్నున్నాయట. అంటే ఏమిటి, శివుణ్ణి చూస్తే ఆనందం, ఇంత ఆనందం కలిగినా ఈ శివుడు నా భర్త కావాలో ఏం తపస్సు చేసినా టక్కన కౌగిలించుకోలేదు, అక్కడ దాక్షిణ్యము అన్నాడు. అంటే తనను తాను అదుపులో పెట్టుకుంది, పెళ్లికి ముందు ఈ భర్తని కౌగిలించుకోకూడదు, అది కన్యామణి యొక్క ధర్మం కాదనుకుని టక్కన అంత ప్రేమతో ప్రేమించిన ఈశ్వరుణ్ణి కూడా మీద పడకుండా తనను తాను అదుపులో పెట్టుకుంది. సహజంగా పూర్వకాలంలో ఎందుకో కానీ ఆడవాళ్ళ దగ్గర సిగ్గు అని ఒకటి ఉండేది, ఆయన చూడగానే వ్రేడా సిగ్గు కలిగిందిట, తల ఉంచుకుందిట. అంటే ప్రేమ ఉన్నది కానీ సిగ్గుపడింది, దగ్గరికి వెళ్ళడానికి జంకింది. అప్పుడు ఆయన అన్నాడు, ఇంత ప్రేమించావు దగ్గరికి రావేం, వివాహం చేసుకోవచ్చు కదా. అంటే నేను ప్రేమించిన మాట నిజమే కానీ మా నాన్న దగ్గరికి మీరు రాయివారిని పంపండి, పెళ్లికి ముహూర్తం పెట్టించండి, మా తల్లిదండ్రులు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేకే నేను మీ భార్యను అవుతాను, మీరు భర్త కావాలని తపస్సు చేశాను కానీ నాకుగా నేను రాకూడదుగా, కాబట్టి మళ్ళీ కన్యాదానం జరగవలసిందే అనగానే వెంటనే ఆయన అరుంధతి సమేతంగా సప్తఋషుల్ని పంపాడు, ముహూర్తం పెట్టించాడు. ఆ తర్వాత వాళ్ళకి దాంపత్య జీవనం దగ్గరకు వచ్చింది. అంటే ఒకరి కోసం ఒకరు ఎంత తపస్సు చేశారో ఆలోచించండి. అమ్మా తపస్సు చేసింది, అయ్యా తపస్సు చేశాడు, ఓపిక పట్టారు, శాస్త్ర ప్రకారంగా కళ్యాణం జరిపించుకున్నారు. అందుకే నిజ తపఃఫలాభ్యాం ఒకరికొకరు కఠోర దీక్షతో తపస్సు చేసుకుని తపఃఫలితంగా భార్యాభర్తలయ్యారు. హృది పునర్భవాభ్యాం ఎప్పటికప్పుడు హృదయంలో ఒకరికొకరు తోస్తారు వాళ్ళు. ఎప్పుడు పార్వతి కళ్ళు మూసుకుంటే ఆవిడ హృదయంలో శివుడు కనపడతాడు, శివుడు కళ్ళు మూసుకుంటే శివుడి యొక్క హృదయంలో అమ్మ ప్రత్యక్షమవుతుంది. అలా ఒకరి హృదయములలో ఒకరికి స్థానం ఉన్నది. భార్య కాని భర్త కాని హృదయేశుడు హృదయేశ అవ్వాలి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఈశ ఈశ అంటే నిజానికి ఇక్కడ భార్యాభర్తలని చెప్పాలి. హృదయేశ శివుడు పార్వతికి కేవలం కట్టుకున్న భర్త కాదట, ఏదో మంగళసూత్రం కట్టడం వల్ల గతి లేకుండా ఆయన భర్త అవ్వడం కాకుండా ఆమె హృదయమునకు అధిపతి అయ్యాడు, ఆ హృదయంలో చొచ్చుకున్నాడు. మానసిక భర్త, మనస్సుకి నచ్చాలి భర్త. ఆయన కూడా అంతే, ఆవిడ అంతే. ఆవిడేమో ఆయనకి హృదయేశ్వరి, ఈయన హృదయేశ్వరుడయ్యాడు. ఇది దాంపత్యం అంటే. ఎందువల్ల, ఒకరినొకరు అంత అర్థం చేసుకున్నారు గనక, ఇద్దరిది ఒకటే తత్వం కనుక, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆవిర్భవించారు గనక, అందుకని హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం. నిజానికి ఒకరిని చూస్తే ఒకరికి బ్రహ్మానందం కలగాలట. ఇష్టా భార్య సుమిత్రంచ అపూర్వాసు దినే దినే అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది. ఆదిత్యస్యోదయం తాత తాంబూలం భారతీ కథ ఇష్టా భార్య సుమిత్రంచ అపూర్వాసు దినే దినే. కొన్ని ఉన్నాయి, అవి ఎప్పుడూ అపూర్వంగానే ఉంటాయి. కొంచెం తేలిగ్గా చెబుతాను మీకు. ఇక్కడ సూర్యోదయం ఉంది, రోజు సూర్యుడు తూర్పు దిక్కులు ఉదయిస్తున్నాడా లేదా, అయినా ఎప్పుడు చూసినా అది మనకు కొత్తగా ఉంటుందిట, భలే ఉన్నాడండి సూర్యుడు అబ్బా అబ్బా అనిపిస్తుందిట. రోజు అదే సూర్యోదయమైనా అది ఎప్పటికప్పుడు మనకి కొత్తగా ఉంటుంది, అంటే నిన్న చూడనట్టు ఇవాళే చూసినట్టు ఉంటుందిట. అందుకని అపూర్వము అంటే పూర్వము లేనిది, ఇది వరకలా లేదు, ఇవాళ కొత్తగా ఉందన్నమాట. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటే దాన్ని అపూర్వం అంటారు. సూర్యోదయం అలా ఉంటుంది. తాంబూలం కూడా అంతే, వ్యసన పొరులకి నేను చెప్పేది వేసుకోవడం అలవాటు లేదు, నా బొట్టు అడిగి తాంబూలం అయిన ఒకటి ఇంకోటి అయిన ఒకటి. తాంబూలం అనే ఒక అలవాటు ఉంటే మాత్రం ఎంత వేసుకున్నా మళ్ళీ వేసుకుంటూనే ఉంటారట. అందుకే కాబోలు కొంతమంది వారి బాబోయ్ మేకలను వెళ్ళినట్టుగా నవ్వులుతూనే ఉంటారు వాళ్ళ పూర్వజన్మ సుకృతం. అది తాంబూలం అంత రుచిగా ఉంటుంది మరి వాళ్ళకి. భారతీయ కథ. మహాభారతం చూడండి, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని నాటకాల రూపాలలో చూచినా, ఎన్ని హరికథలుగా విన్నా, ఎన్ని సినిమాలుగా చూచినా, ఎప్పటికప్పుడు భారత కథ కొత్తగానే ఉంటుంది. వాళ్ళే చెప్పారు భారత కథ, మళ్ళీ రేపు చెప్పాను, మళ్ళీ రేపు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పురాణాలు ఎన్నిసార్లు విన్నారు మీరు? అయినా కొత్తగానే ఉంటున్నాయా లేదా? అందుకని పురాణ కథ కూడా భారత కథ కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది, మళ్ళీ మనబుద్ధి వస్తుంది. ఇష్టాభార్య, ఇష్టురాలైన భార్య, తన భార్య అంటే తనకి ఇష్టమైతే ఆవిడ ఎప్పుడు ఎదురుకుండా చూస్తూనే ఉంటాడా? అలా చూస్తూ అబ్బా ఆకలి ఉండదు, దాహం ఉండదు నిండు చూస్తుంటా అంటాడు. నిజానికి ఎందుకు ఆకలి ఉండదు, కబుర్లు చెప్తాం కానీ, అయినా సరే అది ఒక ప్రేమ అనమాట. అలా భార్య మొహం చూస్తూ మర్చిపోతాడు. తులసీదాసు వాళ్ళు ఆవిడ చూసి అలాగే ఉండిపోయాట. మీకు ఇదొరకట్లో హనుమ చరిత్రలో చెప్పారు ఆ విషయం. అందువల్ల ఇష్టురాలైన భార్య, ఇక్కడ ఇష్టాభార్య అనేది రెండింటికి చెప్పాలి. భర్త అంటే భార్యకి ఇష్టం, భార్య అంటే భర్తకి ఇష్టం అయితే వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఎప్పుడు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు అనమాట. ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తాడా భర్త అని తహతహలాడిపోతుంది భార్య. ఆఫీసులో ఉన్నంతసేపు ఈ భార్యను ఎప్పుడు చూస్తానని ఆయన తహతహలాడతాడు. నేను చాలా ఇష్టపడే ఒక గొప్ప కవి ఉన్నాడండి సినిమా కవులలో, నేను ప్రాణం పెట్టే ఒక కవి పెంగళి నాగేంద్రరావు గారు. ఆయన 1946లో గుణసుందరి కథలో పాటలు, శ్రీ తులసి లాంటి పాటలు రాశాడు. పాతాళ భైరవి కథ రాశాడు ఆయన. మాయావతారి కథ అంతా అయిందే, పెళ్లినాటి ప్రమాణాలని ఒక సినిమాకి ఆయన పాటలు కథ అంతా ఆయన రాశాడు. అపూర్వ పాండిత్యం ఆయనకి. 8 భాష వచ్చి తెలిసిన మీకు అంతటి మహాపండితుడు. ఆయన గురించి మా నాన్నగారు తెగ చెప్పేవారు. ఆయన రాస్తాడు పెళ్లినాటి ప్రమాణాలని ఒక సినిమాలో, నీవేలే నా లోకము, నీవేలే నా స్వర్గము, అదే మన జీవనము, అదే మన ఆనందము. ఇదంతా పక్కన పెట్టండి. కన్నులు తెరచినా కన్నులు మూసినా ఆఫీసులో ఫైళ్ళు తెరచిన మరల మూసిన ఓ సఖీ నీ తలపే నీ పై వల్లపే. అసలు ఎంత అద్భుతమైన భావన అండి అసలు అది. అది అర్ధనాదీశ్వరి తప్పం అంటే. కనులు మూసినా, కనులు తెరచినా, ఆఫీసులో ఫైళ్లు తెరిచినా, మరల మూసిన. ఆ రోజుల్లో ఫైళ్ళు అనే పదం వాడాడు అనేకంగా కొన్ని దశాబ్దాల క్రితం. అది కవిత్వం అంటారు. అది పాండిత్యం, జ్ఞానం కలిగిన వాళ్ళే రాస్తారు. మీరు ఎలా ఈ పాట రాశారని మా నాన్నగారు అడిగారట. నేను ఎప్పుడు శివారాధకుడిని. మీరు ఎప్పుడైనా చూడండి, పెంగళి నాగేంద్రరావు గారు ఎక్కడ చూసినా అమ్మవారి పాట రాయకుండా ఉండడు. శివ శంకరి శివానందలహరి అనే పాట రాశారు కదా జగదేకుడి కవులు, అది ఆయన రాసిందే. ఆయన ఏ సినిమాలో అయినా అమ్మవారి మీద పాట రాయకుండా రాయడు. ఆయన అమ్మవారు అంటే అంత ఇష్టం ఆయనకి. అమ్మని అయ్యని పూజించే అర్ధనారీశ్వర తత్వాన్ని ఉపాసన చేయడం వల్ల ఈ పాట రాశానన్నాడు ఆయన. అందుకు చెబుతున్నాను నేను ఇది, లేక మామూలుగా మేము సినిమా పాటల గురించి చెబుతామా? ఆయన ఏమన్నాడంటే, ఇష్టాభార్య, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండాలి. ఎప్పుడు ఒకళ్ళని ఒకళ్ళని చూసుకుంటూనే ఉండాలి. అంటే ఉద్యోగానికి వెళ్ళినా ఈ భర్త గారికి ఆ ఉద్యోగం కంటే భార్య కనబడుతోంది. అలాగని డ్యూటీ మానలు మానకుండా ఉండలేడు. అలాగే ఈ ఇంటిలో ఉన్న కాసేపు ఈ భార్యకి ఆ భర్తే కనబడతాడు. ఎంత ప్రేమ, ఆదర్శ ప్రేమ, అకలంక ప్రేమ, నిష్కళంక ప్రేమ. ఆ ఆదర్శ తత్వమే అర్ధనారీశ్వర తత్వం. అందుకే వారిద్దరు ఎప్పుడు అతుక్కునే ఉంటారు. వాళ్ళు ఇద్దరు అతుక్కుని ఉండడం అంటే మాటల ఏదో ఇద్దరు అవిభక్త కవలలను ఉంటారట. అవిభక్త కవలలు అనకూడదు, కవలలు తెలుగు పదం, అవిభక్త సంస్కృతం, అయినా వ్యవహారంలో వాడేస్తారు. అవిభక్త యమల, ఆ ఇద్దరిని వేరు చేయకపోతే బ్రతకలేరు. ఆ తలకాయలు అతుక్కుంటే కానీ ఇద్దరు అలా కదట, వేరు చేస్తే బ్రతకలేరట. వాళ్ళు ఇద్దరు అతుక్కుని ఉంటేనే బ్రతుకుతారట. వాళ్ళు ఆదర్శ దంపతులు అంటే, వాళ్ళు అర్ధనారీశ్వరులు అంటే. అందుకని మనం వాళ్ళని ఉపాసన చేస్తున్నామంటే, వాళ్ళని తలుచుకుంటున్నామంటే మన జీవితం అలా బ్రతకాలండి. బ్రతకడం కోసం మొట్టమొదటి దంపతులు ఆది దంపతులు, పురాణ దంపతులు, ప్రథమ దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులు, ఇంకెవరు కాదు. అందుకే మీకు ఎక్కడైనా ఎవరి పెళ్లి జరిగినా అందులో గౌరీ కళ్యాణమే చేయిస్తారు. ఆఖరికి రుక్మిణీదేవి కళ్యాణం జరిగే ముందు గౌరీ కళ్యాణం చేసుకుంది. రుక్మిణీదేవి కృష్ణుడిని వరించింది, వరించే ముందు ఊరు చివర ఉన్న శివాలయానికి వెళ్ళింది. ఇప్పుడు మనం దానిని నాగపూర్కి దగ్గరలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాగపూర్లో దిగితే అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఉన్నది కుండినపురం. అక్కడ చిన్న కొండ, ఆ కొండ మీద ఒక పార్వతీ పరమేశ్వర ఆలయం. ఆ పార్వతీ పరమేశ్వర ఆలయంలోనే రుక్మిణీదేవి తన పెళ్లికి ముందు గౌరీ కళ్యాణం జరిపించింది. అద్భుతమైన ఆలయం అది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమంది, నమ్మితి నా మనంబున్న సనాతనులై నవుమా మహేశులం, నిమ్ము పురాణ దంపతుల మేలు భజిల్తు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిందతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికి అన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అమ్మ అంతటి జగదంబ ఆదిలక్ష్మి, ఎటువంటి తల్లండి ఆవిడ, కలుముల రాణి. మనం నిరంతరం ఆవిడ గురించి ధ్యానం చేయవలసిందే. అంతటి ఆదిలక్ష్మి కూడా భూలోకంలో మానవ స్త్రీగా పుట్టడం వల్ల, రుక్మిణిగా పుట్టడం వల్ల, కృష్ణుడి పెళ్లి చేసుకోవడానికి ముందు పార్వతీ పరమేశ్వర ఆలయానికి మౌనవ్రతంతో వెళ్ళి పూజ చేసి ఆ తర్వాత అంటుంది, ఓ పార్వతీ పరమేశ్వరులారా, సనాతనులు మీరు, ఈ చరిత్రలో సృష్టిలో మొట్టమొదటి పెళ్లి చేసుకున్న దంపతులు మీరే, ఒకే రూపం రెండుగా విభజింపబడి అమ్మగా అయ్యగా మారి మీరిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. అందుకే మిమ్మల్ని సనాతనులైన ఉమామహేశ్వరుని ప్రేమతో కొలుస్తున్నాను. ఇక్కడ ఉమామహేశ్వరుడు అన్నాడు పోతన గారు, అంత టెక్నిక్ పదం వాడాడు ఆయన. ఉమాని ఎందుకన్నాడు తెలుసా? ఏ పార్వతి అనకుండా, పార్వతీదేవి శివుడు తన భర్త కావాలి అని తపస్సు చేయడానికి హిమాలయ పర్వతానికి వెళుతూ ఉంటే వాళ్ళమ్మ ఊ అంటే ఓ అమ్మాయి మా వద్దు, నువ్వు తపస్సు చెయ్యొద్దు బాబోయ్, తపస్సు చేస్తే చిక్కిపోతావే చచ్చిపోతావే బాబు వద్దు అందిట. అయినా వినిపించుకోకుండా తపస్సు చేసింది. అందుకని ఆవిడకు ఉమా అని పేరు. ఉమా అంటే అంతరార్థం ఏమిటి, అసలు అర్థం ఏమిటనమాట, ఊ అంటే ఓ అమ్మాయి మా వద్దు, తపస్సుకి వెళ్ళొద్దు అమ్మాయి అందిట. అది ఆవిడకి పేరైపోయింది. ఇప్పుడు మనం కూడా ఉమా అనే పేరు ఎట్టుకుంటున్నాం ఇళ్లలో, అంటే ఓ అమ్మాయి వద్దు అని అర్థం అనమాట. కానీ నిగూఢార్థం అయిపోయింది కనుక, రూఢ్యర్థం అయిపోయింది కనుక ఉమా అంటే ఇప్పుడు పార్వతనాలి. ఇప్పుడు పోతన గారు అంత అందమైన పదం వాడించాడు అక్కడ, ఓ అమ్మాయి తపస్సు వద్దే చిక్కిపోతావని తల్లి వాడించినా వినిపించుకోకుండా వెళ్ళి నువ్వు తపస్సు చేశావట, మహేశ్వరుడు ఆయనట, అంటే నాకు పార్వతి పక్కన లేకపోతే నేను మహా ఈశ అవను. మహా ఈశ అంటే పార్వతీ వల్లభుడని ఇంకో అర్థం. అందువల్ల నేను పార్వతీ వల్లభుణ్ణి అని ఆయన, ఆయన లేకపోతే నేను ఉండలేనని ఈవిడ, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి నానాయాతన పడి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఆది దంపతులు ఉమామహేశులు సనాతనులు మీరు, మిమ్మల్ని నేను భక్తితో కొలుస్తున్నాను, నాకు శుభం కలిగించండి. నువ్వు తల్లులకి తల్లివి, అమ్మలగన్న ఎమ్మవి, మూడమ్మల మూలపుటమ్మవి, పెద్దమ్మవి, నిన్ను నేను భజిస్తాను సేవిస్తాను. అమ్మా నాకు హరి భర్త కావాలి, కృష్ణుడు నా భర్త కావాలి, నిన్ను నమ్ముకున్న వాడికి ఎప్పుడూ నాశనం ఉండదు. అమ్మకి సర్వమంగళ అని పేరు. అన్ని మంగళములు అన్ని శుభములు తల్లిలో ఉన్నాయి. సర్వమంగళని నమ్ముకుంటే ఇక మనకి ఎక్కడ నుంచి దుఃఖం వస్తుంది, అమంగళం ఎక్కడొస్తుంది? అందువల్ల నిన్ను నమ్ముకున్నాను, నాకు మంగళమును ప్రసాదించు, నాశనం లేదు కదమ్మా ఈ శరీ. మీరిద్దరు పురాణ దంపతులు అంటుంది రుక్మిణి. ఇక్కడ పురాణ దంపతులు అంటే పురా అపి నవం ఇతి పురాణం. పురాణము అనే శబ్దమునకు ఒకప్పటిది, ఎప్పటిదో పాతది, కానీ కొత్తగా ఉంటుందిట. అది నిజానికి ఎంత పాతది, ఇప్పుడు ఈ శ్రీశైలం చూడండి, యుగ యుగముల చరిత్ర కలిగినది, కృతయుగం నుంచి ఇక్కడ ఉన్నది. ఎంత పాతది కానీ ఎప్పటికప్పుడు కొత్తగా లేదు. ఈ ఏడాది వచ్చాం, మళ్ళీ వచ్చే ఏడాది వస్తున్నాం, అయినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఎన్నిసార్లు దర్శనం చేసుకోండి ఆ ఈశ్వరుణ్ణి. ఏమండి ఈ స్పర్శ దర్శనం ఉన్న రోజుల్లో వస్తే బాగుండండి అనిపిస్తుంది మనకి మళ్ళీ, ఎందుకంటే శని ఆదివారాలు లక్షల మీద పడతారు, స్పర్శ దర్శనం ఉండదు. అందుకని వెతుక్కుని మంగళ బుధ గురువారాల్లో ఎందుకు వస్తున్నాం మనం అంటే, ఎన్నిసార్లు ముట్టుకున్నా మళ్ళీ ముట్టుకోవాలని అనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. అన్నం కొంతకాలం తిన్నాక విసిరిగా పుడుతుందేమో తెలియదు, కానీ ఈశ్వర దర్శనం మాత్రం మనకి విరక్తి కలగదు. పార్వతీ పరమేశ్వరుడు పురాణ దంపతులు అనగా పాత దంపతులు, కానీ కొత్తగా ఉంటారట. పురాణం అనగా పాతదయ్యండి కొత్తదిగా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. పార్వతీ పరమేశ్వరుడు చరిత్రలో మొట్టమొదటి దంపతులు అని చెప్పాను కదా, సృష్టిలో వాళ్లే దంపతులు, మొదటి దంపతులు. అయినా వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఉంటారట. ఇన్ని యుగములు గడిచినా, ఇన్ని కోట్ల యుగాలు గడిచినా, ఇన్ని కల్పములు గడిచినా వాళ్ళిద్దరూ పక్కన కూర్చుంటే అప్పుడే పెళ్లి చేసుకుని బయటకు వస్తున్న దంపతుల్లో ఉంటారు. అందుకని పురాణ దంపతులు అన్నారు. వాళ్ళని మనం తలుచుకుంటే లాభం ఏమిటి? పురాణ దంపతుల్ని మనం కూడా పెళ్ళి ముసలాళం అయిపోయినా, జుట్టు తెలిసిపోయినా, జుట్టు తెల్లహైపోయినా, మగాళ్ళకి ఆడవాళ్ళకి జుట్టు అనేది ఉంటే తెల్లబడిపోతుంది కొంతకాలానికి, అంతే కదా జుట్టు అంటూ ఉంటే, అసలు అవి లేకపోతే మనం ఏం చేయలేము. అయినా వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు పార్వతీ పరమేశ్వరులాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతో ఉండడం కోసం పురాణ దంపతులు అనే శబ్దం వాడేవారట పూర్వకాలంలో. వాళ్ళు ఎప్పుడూ నూతన దంపతుల్లాగే ఉంటారు, అంటే ఒకరి మీద ఒకరికి అనురాగం పోదు, మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు కలియుగంలో పురాణ దంపతులు అంటారు వీలు లేకుండా ఉంది, ఎందుకంటే ఎంత వయస్సు వచ్చినా తలకాయ మీద ఏం వేస్తున్నారో తెలియదు, కానీ 70 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి, దండం పెడితే ఆవిడ చుట్టూ అలాగే కనపడుతుంది. నాకు అదొక అనుమానం వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అమాయకుండి కదా నేను నోట్లో వేరు పెడితే కొరకలేను. ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చి దండం పెడితే దగ్గరకు వచ్చాక ఆ జుట్టును చూసి శీఘ్రం ఏదో కళ్యాణ ప్రాప్తిస్తూ దీవించబోతూ ఉంటే అమ్మమ్మ అని మరవడాలు వచ్చింది, నయ్యం కొంప ఒలిగిపోయి దీవిస్తే అనుకున్నాను. మరి ఏమిటో ఈ తల వెంట్రుకల యొక్క తీరులో ఆ నలుపు ఏమిటో తెలియదు. అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా వేస్తున్నారు, వెంట్రుకలు చూస్తే 4 ఉంటాయి. ఈ దిక్కుమాలిన 4 వెంట్రుకలకి ఏం పోతారో తెలియదు, కానీ ఆ 4 నల్లగా కనబడుతున్నాయి. కానీ పూర్వం చక్క తెలుపుగానే జుట్టుగా ఉంచుకునేవారు, కానీ అలా తెలుపు నలుపు ఈ ముసలితనం ఇటువంటివి లేకుండా నూతన దంపతుల్లాగా కళకళలాడే దంపతులు గనక పురాణ దంపతులు అన్నారు పార్వతీ పరమేశ్వరుణ్ణి. ఆ మహానుభావుల యొక్క ధ్యానం వల్ల ఈ దంపతులకు కూడా ఐకమత్యం వస్తుందని పేరు. అందుకని రుక్మిణి కూడా పూజ చేసింది. అసలు గౌరీ కళ్యాణము చెయ్యకుండా పెళ్లికి ముందు అమ్మాయి ఏం చేస్తుంది, ఆ పెళ్లి పందిట్లో పక్కకెళ్ళి గౌరీ కళ్యాణం చేసి ఆ తర్వాత పెళ్లిపేటల మీదకి వస్తుంది. అప్పుడు ఆ పెళ్లి మంగళప్రదం అవుతుంది. ఇది ఒక నియమం. అలా చరిత్రలో ప్రతి ప్రాణికి ప్రతి దంపతులకి ఆదర్శంగా ఉన్నటువంటి దంపతులు అన్నమాట. అందుకని ఆనంద స్ఫురదనుభవాభ్యాం నిత్య నూతన దంపతులై ఒకరినొకరు ప్రేమిస్తూ తమని దర్శనం చేసుకున్న వారికి కూడా అదే ఆనందాన్ని ప్రసాదించే దంపతులు వాళ్ళు. అందుకని ఎంత ఊహించి వారి యొక్క ఐకమత్యాన్ని రాశారు. ఆ ఇద్దరిని విడదీయడం అంటే అసంభవం అట. సూర్యుడు వచ్చాడు, సూర్యుడి కిరణాలు రాకుండా ఎలా ఉంటాయి? సూర్యుడు ఆకాశంలో కనిపిస్తున్నాడంటే ఏ మేఘములు సూర్యుడిని కప్పి ఉంచితే తప్ప సూర్యుడిని తాత్కాలికంగా మేఘాలు కమ్ముతాయి. అలా కమ్మినప్పుడు సూర్యకిరణములు కిందకి రావు. అలా కాకుండా ఆకాశంలో నడివెత్తిన సూర్యుడు ఉన్నాడు, అప్పుడు ఆయన కిరణములు భూమికి వస్తాయి. సూర్యుడుంటే కిరణములు ఉంటాయి, చంద్రుడుంటే వెన్నెలు ఉంటుంది, ఈశ్వరుడుంటే అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటే ఈశ్వరుడు ఉంటాడు. అందుకని వాళ్ళని అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వర శబ్దమునకు మరొక అర్థం ఏమిటంటే చంద్రుడు చంద్రజ్యోత్సన, సూర్యుడు సూర్యకిరణములు, అగ్ని ఉంటే వేడి ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఉంది అక్కడ, అందులో అగ్నిలో చేయబడితే వేడి ఉంటుంది. అగ్ని ఉన్న చోట వేడి లేకుండా కుదరదు. అగ్నికి ఉష్ణములకు ఉన్న అవినాభావ సంబంధం వంటిది అర్ధనారీశ్వరులది. వాళ్ళిద్దరూ కలిసే దర్శనమిస్తారు. చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడి యొక్క వంశంలో విదలుడు ఉత్పలుడు అని ఇద్దరు పుట్టారు. పెద్దవాడి పేరు విదలుడు, రెండోవాడి పేరు ఉత్పలుడు. నిజానికి వీళ్ళిద్దరూ కవల పిల్లలు. హిరణ్యకశిపుడికి 4 కొడుకులు, ప్రహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు, అనుహ్లాదుడు. ఇందులో అనుహ్లాదుడు అనేవాడు 4వవాడు. ఈ అనుహ్లాదుడికి 6 భార్యలు. 6 భార్యల్లో పెద్ద భార్య పేరు కూడా ఆహ్లాదిని. ఈ పెద్ద భార్యకి ఈ అనుహ్లాదుడికి 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. ఆ కవల పిల్లలకి విదలుడు ఉత్పలుడు అని పేరు పెట్టారు. ప్రహ్లాదుడు కూడా పిల్లలు అవుతారు, హిరణ్యకశిపుడికి మనుమలు. వీళ్ళిద్దరూ ప్రహ్లాదుడంటే అసహ్యించుకుని, ఎందుకని ప్రహ్లాదుడు భక్తుడు, జ్ఞాని. జ్ఞానులంటే రాక్షసులకు ఇష్టం ఉండదు. సహజంగా లోకంలో సద్గురువులన్నా జ్ఞానులన్నా అసహ్యించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఈ వేలుడు ఉత్పలుడు కూడా హిరణ్యకశిపుడు వంటి ఒక మహానుభావుడికి కొడుకై పుట్టాడు ఈ పెదనాన్న. ఎందుకు పనికిరాని వాడు, ఏమిటో హరిభక్తి అంటాడు, ఇటువంటి వాడి దగ్గర ఉండడం వ్యర్థం అనుకుని ఆయన్ని విడిచిపెట్టి భూలోకంలో వింధ్యపర్వతాల దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతాల దగ్గరికి వచ్చి గురుదేవ శుక్రాచార్య మమ్మల్ని రక్షించు అన్నారు. వెంటనే శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. శుక్రాచార్యుడికి శిష్యులంటే పక్షపాతం. ఈ శిష్య పక్షపాతం వల్ల గురువులు ఒక్కొక్కప్పుడు దెబ్బతింటారు. శిష్యులు ఎంత క్రూరులైనా దుర్మార్గులైనా మేము శిష్యులం అండి అని గురువుగారికి దండం పెడితే గురువుగారు కటాక్షిస్తూనే ఉంటాడుగా మరి. అందుకే గురువుని కూడా అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అసలు అమ్మవారికి గురుమూర్తి అని పేరు, గురువుగారి రూపంలో ఉంటుందట. కలియుగంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అంటే మీ గురువుగారి కాళ్ళకు నమస్కరిస్తే ఆ గురువు రూపంలోనే నేను ఉంటానన్నది అమ్మ. అందుకే గురుమూర్తి గుణనిధి గోమాత గోజన్మ భూహని లలితా సహస్రనామం చెబుతోంది. అమ్మ గురువు యొక్క రూపంలో ఉంటుంది. అలాగే గురువుగారి శరీరం గొప్ప లింగం రూపంతో ఉంటుంది అని శివపురాణం చెబుతోంది. అంటే ఇప్పుడు గురువులు ఎవరున్నారనమాట, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు. అటువంటి గురుస్వరూపుడైన శుక్రాచార్యుడు ఈ శిష్యులు పిలవగానే ప్రత్యక్షమయ్యాడు. గురుదేవ, మా రాక్షస వంశమునకు ఎప్పటికప్పుడు అన్యాయం జరుగుతుంది, ఎప్పటికప్పుడు శివుడు కానీ విష్ణువు కానీ మమ్మల్ని చంపేస్తున్నారు,
ఈశ్వరుడు కరుణాస్వరూపుడు అయిన ఈ దేవతలు తిన్నగా ఉండక ఆ శివుణ్ణి రెచ్చగొట్టి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. త్రిపురాసురుడు నశించారు, తారకాసుర వధకేవో కుమారస్వామి పుట్టుకొచ్చాడు. ఇలా ఎప్పటికప్పుడు దేవతలు కుట్రలు చేసి మమ్మల్ని సంహరిస్తున్నారు. దేవతల కుట్రలోంచి బయటపడి శాశ్వతంగా మరణం లేకుండా వరం పొందాలని మాకు కోరికగా ఉన్నది. మేము అమరులమై దేవతల్ని మానవుల్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి, దానికో తారక మంత్రం ఉపదేశించు అని శుక్రాచార్యుణ్ణి ఈ విదలోత్పరులు అడిగారు. అప్పుడైన ఓం నమో హిరణ్యరేతసే బ్రహ్మదేవాయ తే నమః అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రమును వింజపర్వతం మీద నిలబడి, ఒంటికాలు మీద నిలబడి, అంటే కుడికాలు బొటన వేరు నేల మీద పెట్టి ఎడమకాలు మోకాలు వేరుగా చేర్చి రెండు చేతులు పైకెత్తి ఊర్ధ్వముఖులు తల పైకెత్తి కఠోర దీక్షతో తపస్సు చేయండి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, మీరు మంచి వరాలు కోరుకోండి అన్నాడు శుక్రాచార్యుడు. వాళ్ళిద్దరూ ఒంటికాలి మీద నిలబడి ఓం నమో హిరణ్యరేతసే బ్రహ్మదేవాయ నమః అనే మంత్రం ఎడతెరపి లేకుండా జపించారు. 100 సంవత్సరాలు తపస్సు చేశారు విదలుడు ఉత్పలుడు కూడా. వాళ్ల తపస్సు వల్ల వాళ్ళ నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు బయటకొచ్చాయి. కఠినంగా తపస్సు చేస్తే వేడి ఈ తల మీద నుంచి పైకి తండుతుంది, అందుకే దానికి తపస్సు, తపము అంటే వేడి అని అర్థం. ఆ వేడి ఎలా వస్తుందనమాట, ఈ తపస్సు చేస్తున్న వాడి యొక్క సహస్రార కమలం శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు ముద్దలు ముద్దలుగా పైకి లేస్తాయి, కర్పూరం వెలిగించి విడిచిపెట్టినట్లుగా. ఈ అగ్నిజ్వాలలు ఆకాశమంతా వ్యాపించి వ్యాపించి బ్రహ్మదేవుడి పాదముల దగ్గర వెళ్ళిపోయాయి ఏకంగా. అంటే వీళ్ళంత కఠోర తపస్సు చేశారు, ఆ వేడి బ్రహ్మ కాళ్ళని కాల్చింది. దాంతో బ్రహ్మదేవుడు తట్టుకోలేక వేడికి, ఒరే రాక్షసులరా, మీరు నిజంగా రాక్షసులరా, ఇంత కఠోరంగా తపస్సులు ఎవరూ చేయలేరు, దేవతలు మానవులు చేయలేని కఠోర తపస్సు మీరే చేస్తారు అని మెచ్చుకుని బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండి విదల ఉత్పల ఓ కవల పిల్లలారా అనగానే వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచి చూశారు ఎదురుగుండా. పోతర గారు భాగవతంలో సప్తమ స్కంధంలో ఒక అందమైన పద్యం రాస్తాడండి ప్రహ్లాద్ చరిత్రలో. వాడు రాక్షసుడు చూశాడు ఎదురుగుండా, ఎవరిని చూశాడు, దివిజానీక విరోధి మృక్కని వాగ్దేవి మనోనేతకు సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకు సప్తపోనివహాభీష్టవరప్రదాతకు జగన్నిర్మాతకు ధాతకు వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకు. దేవతల మీద విరోధం పొందే ఈ రాక్షసులు చూశారు ఎవరిని, వాగ్దేవి మనోనేత. వాగ్దేవి అంటే సరస్వతి, సరస్వతీదేవి హృదయ వల్లభుడైన హృదయము మెచ్చినటువంటి హృదయంలో కొలువై ఉండే భర్త అక్కడ తాగాడా. ఆయన ఎక్కడుంటే అక్కడ శుభములు, ఉత్సవముల మీద ఉత్సవములు ఉంటాయట. కొంతమంది ఉన్నారంటే అన్ని ఫంక్షన్సే ఉంటాయి అక్కడ, కొంతమంది ఉంటే టెన్షన్స్. మన ఈవో గారు ఉన్న చోటల్లా ఫంక్షన్సే, లక్షదీపోత్సవాలు, శ్రీపర్వతవనం, ఇలాంటి కొలనులు ఇవన్నీ ఏర్పాటు చేసే ఉత్తములు. అలాంటి ఈవోలు ఉండాలి మనకి, అందుకనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకో 2 ఏళ్ళు ఉన్నారంటే ఈ క్షేత్రమే మారిపోతుంది అనమాట. వాళ్ళు కారణ జన్ములు అంటారు. వాళ్ళు ఉన్న చోట, మహాత్ములు ఉన్న చోట ఉత్సవములు మీద ఉత్సవములు ఉంటాయి. మరి కొంతమంది ఎక్కడ చూసినా చెప్పేగా ఫంక్షన్ పోయి టెన్షన్. ఈ మహానుభావుడు బ్రహ్మదేవుడు ఉన్న చోట ఉత్సవములు ఉంటాయి. ఎవరైనా తపస్సు చేస్తే ఆ తపస్సుకు వరాలు ఇస్తాడు, జగత్తును నిర్మిస్తాడు, ధాతాని పిలువబడ్డాడు. అన్నిటికంటే కొసమరిపి ఏమిటంటే వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత. ప్రాణుల నుదుటి రాతలు ఆయనే రాస్తాడు. మనం పుట్టి శరీరం విడిచిపెట్టేదాకా ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పని చేయాలో అదంతా బ్రహ్మగారు ఇక్కడ రాశాడు కాబట్టి మనం ఆ పని చేస్తున్నాం. ఈ నుదుటి రాత రాసేవాడు ఆయన. అటువంటి బ్రహ్మను చూచి రెండు చేతులు జోడించి భక్తితో ఈ విదలుడు ఉత్పలుడు పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. మరణం లేని వరం కరుణించు అన్నారు వాళ్ళు. ఇది మాత్రం కుదరదన్నాడు ఆయన. ఏం వరం ఇచ్చాడు తెలుసుకోవాలిగా, రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. ఈ విదలోత్పల కథ అర్ధనారీశ్వర దత్తంలో ఒక అద్భుతమైన కథ అన్నమాట. అందుకని మళ్ళీ రేపు కలుసుకునేదాకా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీ మహీషాహ గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మీ అందరికీ ఒక సూచన ఏంటంటే శ్రీశైల ప్రభ తప్పక మీ అందరి ఇళ్లలో ఉండాలి. ఆ పుస్తకం మీ ఇంట్లో ఉంటే శ్రీశైలం మీ ఇంట్లో ఉంది. ఆ పత్రిక అంత గొప్పది కాబట్టి ఆ పత్రికను కూడా తెప్పించుకుని ఆ శివప్రాణం వంటి అనేక విశేషాలు చదివి తరించాలని కోరుతున్నాను.